ఎప్పుడైతే ఋషి చెప్పాడు ఆ చెట్టాకులు చూశాడు, ఆ చెట్టాకులు చూసి ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి అన్నాడు. ఇదిగో ఈ మంత్రం చెప్తాను, ఆ చెట్టాకులు తినాలి, ఈ చెట్టు కింద కూర్చోవాలి, ఈ మంత్రం చేయాలి, మళ్ళీ నేను వచ్చేంతకు ఇదే పని నీకు అన్నాడు. మరి అయితే లేదు, ఏం లేదు, అలా అయితేనే నీకు ఏమైనా ఫలితం ఉండదు, లేకలేదు. సరే ఇంకా ఆ చెట్టాకులు తింటాం, ఆ చెట్టు కింద కూర్చోవడం. ఆ చెట్టులు అలాంటి ఒకటి రెండే ఉన్నాయి అడవి మొత్తంలో. ఎంతకాలంగా వస్తాడో తెలియదు గురువు గారు, ఎప్పుడు మళ్ళీ కనిపిస్తాడో తెలియదు, అసలు వస్తాడో రాడో తెలియదు. అయినా సరే అతని శ్రద్ధ ఎంత ఉందంటే, దీక్ష ఎంత ఉందంటే, పట్టుదల ఎంత ఉందంటే, ఆ చెట్టు ఆకులు జాగ్రత్తగా తినడం, ఆ చెప్పిన మంత్రం చేయడం చేస్తుండడు. అలా చేస్తుండగా ఒకరోజు ఒక వేటగాడు వస్తాడు. వేటగాడు వచ్చి ఇటువైపు ఓ పంది వెళ్ళిందా అని అడుగుతాడు. పంది వెళ్ళిందా, నేను చూడలేదే అని చెప్పలేదు. ఎందుకంటే చూశాడు, పందికి బాణం గుచ్చుకుంది, కొంచెం దెబ్బ తగిలింది, చచ్చిపోయే స్థితిలో లేదు కానీ దాక్కున్నది. వీడు బోయవాడు వచ్చేసరికి ఈ తపస్సు చేసుకున్న అతను చూశాడు. చూసి అంటాడు, చూసినవి చెప్పలేవు, చెప్పేవి చూడలేవు. అదేంట్రా, నేను పందిని చూశాను అడిగితే ఇదేం చెప్తాడంటే మళ్ళీ అదే చెప్తాడు. చూసినవి చెప్పలేవు, చెప్పేవి చూడలేవు అంటాడు. చూసి వీడు పిచ్చోళ్ళు అన్నాడు. అనంతరంగా వీడిని అడిగాను, వాడిని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పంది దగ్గరికి వెళ్ళి దాన్ని బాణం లాగేసి దాన్ని కొంచెం వీడికి తెలిసిన ఆకులు అవి రసాలు పిండి దాన్ని పంపించేస్తాడు. సుఖంగా వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత ఎప్పటికో వాళ్ళ గురువు గారు వచ్చి, ఈ మధ్య ఏం చేశారు అబ్బాయి నువ్వు అంటే, ఇలా జరిగిందని వాడిని మెచ్చుకుని అతనికి సత్య వ్రతుడు అని పేరిస్తాడు బిరుదు. ఇక్కడ సత్యం ఏం చేశాడు, చెప్పాడా లేదా అంటే, కళ్ళు చూస్తాయి కానీ చెప్పలేవు, కాబట్టి కళ్ళతో చూశాడు కాబట్టి అవి మాట్లాడలేవు. నేను కళ్ళు మాట్లాడేవి కాబట్టి నేను చెప్పలేను అన్నాడు. చెప్పలేదు అనలేదు, చెప్పాడు. ఏమని చెప్పేవి చూడలేదు, అంటే నోరు చెప్తుంది, పెదాలు చెప్తాయి తప్ప అవి చూడలేవు. కాబట్టి అతను అబద్ధం ఆడలేదు. అట్ ది సేమ్ టైం అతను ఏం చేశాడంటే, ఒక ప్రాణాన్ని నిలబెట్టాడు, ఒక ప్రాణానికి హాని జరగకుండా చూశాడు. అది సత్యం అంటే. ఇందువల్ల అన్నట్టు పూసకొచ్చినట్టు కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతామని కొందరు అహంకరిస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఈ కథ చెప్పారన్నమాట మాస్టర్. ఆ కథలో ఉన్న అర్థం ఏంటంటే, ఒకడు ప్రాణం పోతున్నప్పుడు వాడిని రక్షించాలంటే ఎలాగ మనం ఆ సమయానుకూలంగా మాట్లాడాలి, సమయస్ఫూర్తి అంటారు దాన్ని, అది సత్యం అంటే. ఇంకా సత్యం అంటే మనకు మన జీవితంలో అదొక యాటిట్యూడ్ అంటారు మాస్టర్. యాటిట్యూడ్ అంటే ఏంటి, ఒక రకమైన అవగాహన ఉండటంతో ఉన్న జీవిత విధానం తప్ప. సత్యం అంటే అక్కడ వాడు ఇది అన్నాడండి, ఇక్కడ ఇది అన్నాడని అక్కడ ఇక్కడ తీసుకొచ్చి చెప్తే చాడీలు మోయటం, లేదా అక్కడ ఇక్కడ చెప్పడం, వీళ్ళు వాళ్ళకి చెప్పడం, ఈ రకమైనది అంతా కూడా సత్యం అనే పేరుతో అబద్ధం. అలా చేయకూడదు. మాటలు ఎలా ఉండాలంటే, సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, అసత్యం నబ్రూయాత్, అప్రియం నబ్రూయాత్ అని చెప్తూ, అంటే సత్యం బ్రూయాత్ అంటే సత్యం పలకవు, అసత్యాన్ని పలకకు, ప్రియాన్ని మాట్లాడు, అప్రియాన్ని మాట్లాడు. ఒకవేళ అప్రియమైన సత్యాన్ని పలుకు, అప్రియమైన సత్యాన్ని పలుకంటే ఇంకా సేపట్లో శరీరం వదిలేస్తాడు అని ఎవరికన్నా తెలుసు అనుకోండి. తెలిసిన వాడు వెళ్ళి డాక్టరు, ఇంక నీ ప్రాణం పోతుందిరా అబ్బాయి కాసేపట్లో అని డాక్టర్ డైరెక్ట్గా పేషెంట్కి చెప్పడు. వాళ్ళు పక్కకు పిలిచి అందరికి టెలిగ్రామ్లు ఇచ్చి కూడా, లేదా ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి, అందరికీ సెల్ ఫోన్ చేసేసి వచ్చేయమనండి అని చెప్తాడు తప్ప. అక్కడ నిజం ఏంటి, వాడు ఇంకా ఎక్కువసేపు బతకడు అని తెలిసినా కూడా ఆ విషయం పేషెంట్కి చెప్పడం, అది అప్రియం. అప్రియం కాబట్టి సత్యమైనా కూడా దాన్ని చెప్పక్కర్లేదు, అది శాస్త్రం. అందుకని ఎలా మాట్లాడాలి నేర్చుకోవాలి. ఎలా మాట్లాడాలి నేర్చుకోవాలంటే దానికి గొప్ప ఎగ్జాంపుల్ ఎవరంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి గురించి ఈకే మాస్టర్ చెప్తారు, అమ్మవారు ఇంక ఊరేసుకోవడానికి సిద్ధంగా ఉంది, ఈయన చూస్తున్నాడు కొమ్మల్లోంచి. ఇప్పుడు ఏం చేయాలి, అమ్మ ఊరేసుకోకు అంటే వెంటనే ఊరేసి వేసుకుంటుంది. అందుకని ఏం చెప్తారు జాగ్రత్తగా, అసలు ఇంతవరకు ఆ లంకలో ఎవరికి తెలియని విషయాలు, ఒక్క సీతమ్మ తల్లికి మాత్రమే తెలిసిన విషయాలు మొదలు పెడతారు ఆయన. అనగనగా దశరథ మహారాజు ఉన్నారు, ఆయనకి గురు భార్యలు, నలుగురు కొడుకులు, అలాగే జానకి జనకుడు కూతురు, వీళ్ళు శివ ధనుర్భంగం చేసి అక్కడ ఆయన జానకి మాత్రం పెళ్లి చేసుకున్నాడు. ఇలా మెల్లిగా కొంచెం కొంచెం చెప్తుంటాడు. అప్పటికి ఆవిడకి ఇలాంటి విషయాలు తెలిసిన వాళ్ళు ఇక్కడ లంకలో ఎవరున్నారబ్బా ఆశ్చర్యపోయి తను చేయదలుచుకున్న పనిని ఆపేసి అప్పుడు మెల్లిగా కిందకి దిగొచ్చి నేను రామగుంటుని రాముడి దూతని ఇదిగో నాకు ఆయన ఉంగరం ఇచ్చాడు చూడమ్మా నేను నన్ను నమ్ము అని చెప్పి మెల్లిమెల్లిగా అన్ని చెప్పి అక్కడి నుంచి ఆవిడ ప్రయత్నాన్ని విరమింపజేస్తాడు ఆంజనేయస్వామి. అలాగే మొట్టమొదటిసారిగా రాములు వారు లక్ష్మణుడు ఋషిముఖం దగ్గర తిరుగుతున్నప్పుడు వాలి సుగ్రీవుడు పంపిస్తే అక్కడికి వచ్చినప్పుడు మారువేషంలో ఆంజనేయ స్వామి మాట్లాడిందంతా విని ఇతను నాలుగు వేదాలు చదువుకున్నవాడు నవవ్యాకరణ పండితుడు ఇంకొకళ్ళు ఎవరు ఇలా మాట్లాడలేరు అంటారు. అంటే మాట్లాడటం రావాలంటే వేదము తెలిసి ఉండాలి. వేదము అంటే సృష్టిలో ఉన్న విజ్ఞానం అన్నమాట. సృష్టిలో ఉన్న విజ్ఞానం తెలిసినవాడు చక్కగా మాట్లాడతాడు. గురువుగారు శబ్ద బ్రహ్మ నాద బ్రహ్మ అని ఇచ్చారు. దాంట్లో 75 డెసిబెల్స్ కంటే గట్టిగా మాట్లాడితే అనారోగ్యం వస్తుంది అని ఇచ్చారు. కోపంగా ఉన్నవాడు 80 డెసిబెల్స్తో మాట్లాడతాడు. 80లో అంటే లౌడ్ స్పీకర్ పెట్టినట్టు గట్టిగా అరుస్తాం మనం. ఆ దెబ్బకి ఏమవుతుందంటే మనలో నరాలన్నీ కంపించిపోతాయి, బీపీ రావడం, అందుకంటే ఇంకా దాటి దాటి పెరాలసిస్ రావడం, ఇవన్నీ కూడా కారణాలు ఏంటంటే అదే. అది అంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే సత్యం పలకాలి కానీ అది ప్రియంగా ఉంటుంది, అసత్యమైనా కూడా ప్రియంగా ఉంటుంది. అలాగే ధర్మం నిలబెట్టడానికి మాట్లాడాలి. అశ్వత్థామ హఠ పక్కన ఏం చేర్చాడు ఆయన, కుంజర అంటే ఏనుగు చచ్చిపోయింది. అశ్వత్థామ అనే ఏనుగు చచ్చిందని డైరెక్ట్గా చెప్పకుండా అశ్వత్థామ హఠ కుంజర అని చెప్పాడు. ఇవన్నీ కూడా సత్యము యొక్క ఎలా ఉండాలి, సత్యం మాట్లాడేవాడు ఎలా ఉంటాడు అంటే సత్యహరిశ్చంద్రుణ్ణి, ధర్మరాజుని, అలాగే నలుణ్ణి, అలాగే ఇలాగే రామాయణంలో మన పాత్రలను వీటిలన్నింటినీ చూస్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. దాంట్లో రామాయణంలోనే ఇంకో చోట వస్తుంది, జాబాలి అని ఆయన ఉంటాడు. ఆయన ఏమంటాడంటే మీ నాన్నగారు ఎలాగే పోయారు, ఆయనతో ఆయన మాట కూడా పోయింది, ఈ లోకల్లో శరీరం అనేదే కనిపిస్తుంది తప్ప ఆత్మ కనిపించదు కదా, ఇవన్నీ అక్కర్లేని మాటలు, నువ్వు వచ్చేసి అందరికి రాజు అక్కర్లేదు అంటున్నాడు కదా, అతనే ఒప్పుకుంటున్నాడు కదా, నువ్వు వచ్చే వెనక్కి అంటాడు. అప్పుడు రాముడు ఒక రకంగా దండిస్తున్నట్టుగా మాట్లాడి నువ్వు చెప్తున్నది నాస్తికవాదంలా ఉంది, దేవుడు లేడు అన్నట్టుగా ఉంది, ఆత్మకి శాశ్వత తత్వం ఉంది, అవన్నీ చెప్తూ నాన్నగారు మాటే ముఖ్యం, నాన్నగారు ప్రాణ జానే వచన జానే అంటాడు తులసీదాస్. అంటే ప్రాణం పోయినా పర్లే కానీ మాట తప్పకూడదు అని. అది సత్యము అంటే మనం అన్నదాన్ని నిలబెట్టుకోవటం, ఇది యాటిట్యూడ్ ఆఫ్ లైఫ్ అంటారు ఈకే మాస్టర్. తర్వాత వచ్చేది ఆస్తేయం. అస్తేయం ఆస్తేయం దీర్ఘం లేదు, అస్తేయం అంటే దొంగ బుద్ధి లేకుండా ఉంటాం. దొంగ బుద్ధి అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాను అనుకోండి, చెప్తుంటే అబ్బాయి బాగా చెప్తున్నాడు సీతారావు అంటే నేను చెప్తున్నది ఏమి దీంట్లో. జ్వాలగులు మాస్టర్ రాసిన పుస్తకం ఇస్టోట్రిక్ ఎస్ట్రాలజీ, ఈకే మాస్టర్ రాసింది స్పిరిచువల్ ఎస్ట్రాలజీ. అలాగే ఈ యమనియమాలు వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చింది కూడా ఈకే గారు ఇచ్చారు, వివేకానందుడు ఇచ్చాడు, అలాగే మాస్టర్ జ్వాలగులు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ ఇస్తే అవి చదువుకొని నాకు అర్థమైనవి మీకు చెప్తున్నాను, అలాగే అవి చదువుకొని దాంట్లో సాధనలు ఏమన్నా చేసే ఓపిక ఉంటే అవి చేసుకొని నేను మీకు చెప్తున్నాను. కాబట్టి ఈ దీంట్లో ఉన్న నాలెడ్జ్ ఏది కూడా నాది కాదు, అంటే సీతారాం అనేవాడిది కాదు, ఇది యూనివర్స్ మాస్టర్ ఇచ్చారు, ఆయన ఇచ్చింది, నా దగ్గర అవి ఉన్నాయి కాబట్టి నన్ను మీరు చెప్పమన్నారు కాబట్టి మీ దగ్గరికి వస్తున్నాయి. అలా కాకుండా ఇదంతా నేనే చెప్తున్నానండి, నేను అంతా తెలుసుకున్నాను, అన్నీ అబద్ధం అనమాట. ఇది అబద్ధం కింద కాదు, దొంగతనం కిందకు వస్తుంది. దొంగతనం అంటే పక్క వాళ్ళు తెలియకుండా వాడి జేబులో డబ్బులు తీసుకోవటం, ఇంట్లో చూసి ఆస్తి దొంగిలించడం, ఇవే కాకుండా అవతల వాడి ఆలోచనలు నా ఆలోచనలుగా చెప్పడం కూడా దొంగతనమే. అలాగే ఎవరో ఒక మహాత్ముడు ఉన్నాడు, వాడు కనిపెట్టినవి కొందరు ఏం చేస్తారంటే ఎవడో పాటలు రాస్తే సినిమా పాటల్లో వీడి పేరు పెట్టేసుకుని సినిమాలు అన్ని పాటలు మాటలు దర్శకత్వం హీరో విలన్ అన్నీ వాడే వేసేస్తాడు, అవన్నీ కూడా దీని కింద వస్తాయి. అస్తేయం అనే దాని కింద దొంగ బుద్ధి లేకుండా ఉండాలి ఎవరికి, యోగ సాధన చేసేవాళ్ళకి. అలాగే మనది కానిది ఆశించడం అనేది దొంగ బుద్ధి. మనది కాదు అంటే అది ఏదన్నా అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, మనకి ఎలిజిబిలిటీ లేదని తెలుసు కానీ అడ్డదారిగా డబ్బులు ఇచ్చి అంటే లంచం ఇచ్చి లేదా రికమెండేషన్ చేయించుకొని ఎలాగలో దాంట్లో కూర్చుందమ్మయ్యా, పోతే 2 ఏళ్ళ జీతం రాలేదనుకున్నాం, 1 కోటి రూపాయలు లంచం ఇచ్చేసి లెక్చరర్ అయిపోదాం, అయిపోతే అయిపోతే తప్పేం లేదు, కానీ యోగాభ్యాసాన్ని పనికిరాడు వాడు. అది ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నాం. ఎవరైతే గురువుగారు లేకపోతే మహాత్ములు మాస్టర్స్ గారు విజ్డమ్ కోరుకుంటున్నారో అలాంటి లైఫ్ లీడ్ చేయడానికి కోసం, ఎవరైతే హ్యుమానిటీకి సర్వీస్ చేయాలని ఉత్సాహపడుతున్నారో వాళ్ళకి గురువుగారి ఆదర్శం ఏంటంటే పురుషుల ఆదర్శం. దివ్య ప్రణాళిక ఏం చెప్పుకున్నాం, మనుషులందరిలో ఉన్న దైవత్వము ప్రకటించబడటము, భూమి స్వర్గంగా అవతరణ, భూమిపై స్వర్గావతరణ, ఈ రెండు కార్యక్రమాలు చేయటానికి గురువుల పనిలో మనం కూడా పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం మాత్రమే ఇవి. అలాగే దొంగ బుద్ధి లేకుండా ఉంటుంది, డబ్బులు ఆలోచనలు అలాగే మన కాని వస్తువులు ఏవైనా మనం కోరుకోవడం ఇవన్నీ కూడా దొంగతనం కిందకు వస్తే అవి ఉండకూడదు మనకు. తర్వాత వచ్చేది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే మామూలుగా పరబ్రహ్మ నుండి చదివించుట, అంటే మన మనస్సు ఎప్పుడు కూడా ఈ విశ్వం అంతటా నిండిన మహా తేజస్సు ఏదైతే ఉందో దానితోనే నిండి ఉండాలి. నిండి ఉండాలంటే వేరే ఆలోచన లేకుండా దాని గురించే ఎప్పుడూ మనం చింతిస్తూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి. పరబ్రహ్మము అంటే సత్యస్వరూపుడు, ఆనంద స్వరూపుడు. ఆయన ఆనంద స్వరూపుడు కాబట్టి నా మనసు కూడా ఆనందంగా ఉంది, ఆయన సంతోషంగా ఉంటాడు కాబట్టి నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను, ఆయనకి తేజస్సు బోల్డ్ ఉంటుంది కాబట్టి నా మనసు కూడా ఎప్పుడు తేజస్సుతో వెలుగుతో నిండి ఉంటుంది. ఇలాగే మనం పరమాత్మ గురించి ఎప్పుడు చింతిస్తూ ఉండాలి. అలా కాకుండా రెండోది ఏంటంటే మామూలు అర్థంలో చెప్పుకునేది పెళ్లి చేసుకోకుండా కొన్ని మతం అంటే ఎస్పెషల్లీ క్రిస్టియన్స్ ఉందనుకోండి, నన్స్ అని అంటారు వాళ్ళు, వాళ్ళు పెళ్లి చేసుకోరు, వాళ్ళకిను పెళ్లికి చాలా దూరం వచ్చి అది చాలా పాపం అంటారు. ఎందుకంటే ఈ ఆడం కథ వాళ్ళకి బాగా ఎక్కువ వంట పట్టిస్తారు. అలాగే బ్రదర్స్ లేకపోతే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అంతే పెళ్లి చేసుకోరు. ఇవన్నీ కూడా ఒక రకమైన పర్వర్షన్ అన్నమాట. అలా కాకుండా అసలైన అర్థంలో అయితే బ్రహ్మంలో చరించడం, మామూలు ఫిజికల్ అర్థంలోనే ఏంటంటే అసలు పెళ్లి చేసుకోకుండా ఫిజికల్ నీడ్స్ లేకుండా వాటికి దూరంగా ఉండదు, అది బ్రహ్మచర్యం. రెండోది ఎప్పుడూ ఒప్పుకోలేదు, మొదటిదే. రెండోది ఏంటంటే అపరిగ్రహం. అపరిగ్రహం అంటే ఏంటంటే మనకి ఏం కావాలో అదే తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ తీసుకోవాలి. మనకి ఎంత ముడుతుందో అది మనది అని చెప్పి మనం నమ్మాలి. అపరిగ్రహం అంటే మన కోసం ఏది తీసుకోకూడదు. మన కోసం ఏది తీసుకోకుండా ఎలా బతుకుతామండి, అంటే ఉద్యోగం చేస్తున్నాం మన కోసం ఏది తీసుకోకుండా ఉద్యోగం చేయమన్నారండి అపరిగ్రహం, కాబట్టి నేను శాలరీ తీసుకోను అంటే తప్పు. ఇదివరకు ఒక ఆయన ఉండేవాడు మన చీఫ్ మినిస్టర్, నేను రూపాయి శాలరీ తీసుకుంటానని చెప్పేవాడు, అందరూ అపోవాలని చెప్పడం. అతను రూపాయికి పొద్దున్నే లేచి మొహం కడుక్కొని పేస్ట్ కొట్టరాదు, మొత్తం నెలంతా పేస్ట్ చేయడానప్పుడు వాడు ఒక్క రూపాయి ఎలా పొద్దుతాడు, మనం ఎప్పుడన్నా ఆలోచించాలి. ఇప్పుడైతే మంచి నీళ్ళు కూడా కొనుక్కురాగాలి, ఒక రూపాయికి ఒక గ్లాసు నీళ్ళు వస్తాయో రావట్లేదు. కొన్ని నెల రోజులు వీడు చీఫ్ మినిస్టర్గా ఉంటట్టు నెల రోజులకు ఒక రూపాయి తీసుకుంటట్టు చెప్తాం, అహో ఎంత గొప్ప వాడు అంటే మనల్ని డూప్ చేయటమా లేదా నిజం అది. కానీ గవర్నమెంట్ దగ్గర తీసుకోడు, తనకు వచ్చే వాటిలోంచి తను బతుకుతాడు, అది వేరే విషయం. అలాగే మనం అపరిగ్రహము అంటే సమాజం నుంచి మనం ఎంత తీసుకుంటున్నాము, మనం ఎంత ఇస్తున్నాము, ఇది రెండింటికి బేరీజ్ వేసుకుంటే మనం ఇచ్చేది ఎక్కువ మనం తీసుకునేది తక్కువ ఉండాలి అంటారు. షిరిడి సాయి చరిత్రలో ఒక మేకను కొంటారు, మేకను కొంటే 6 రూపాయలు ఎంతో పెట్టుకుంటాడు ఏకంగా, ఈ బాబు చాలా ఎక్కువ పెట్టుకుంటున్నాడు ఏంటంటే, లేదు ఇచ్చే అంటాడు. అలాగే ఎవరి చేతన పని చేయించుకుంటే వాళ్ళకి 2 రూపాయలు ఇప్పిస్తే, 2 రూపాయలు చాలా ఎక్కువ ఉండి 10 రూపాయలు పావాలా చాలు అంటే, లేదు ఇవ్వాల్సిందే అంటారు. ఇవన్నీ కూడా అపరిగ్రహము అనే దాని కిందకు వస్తాయని చెప్తారు. అపరిగ్రహము అంటే మనం సమాజానికి 10 రూపాయలు సేవ చేసి 8 రూపాయలు తీసుకుంటాం, లేకపోతే 5 రూపాయలు తీసుకుంటాం, అది అపరిగ్రహం. అంటే మనం సమాజానికి చేసేదే ఎక్కువ ఉండాలి తప్ప సమాజం నుంచి మనం తీసుకునేది ఎక్కువ ఉండకూడదు, అది ఒక డెఫినేషన్. ఇది అపరిగ్రహానికి ఎవరైతే అపరిగ్రహం పాటిస్తారో అలా అపరిగ్రహం పాటించిన వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి అక్కర్లేదు కాబట్టి వాళ్ళకి ఇది కావాలి అని ఉండదు, వాళ్ళకి ఎంతుంటే అంతే దాంతోనే సరిపెట్టుకుంటారు. దానివల్ల కొన్ని సిద్ధులు వస్తాయి, తర్వాత చెప్పుకుందాం. మొట్టమొదట ఊరికే అసలు మనం ఏం చేయాలో చెప్పుకుంటాం. దాంట్లో అపరిగ్రహం అంటే మనం ఎవరికన్నా ఓ పని చేసి పెడితే, ఇప్పుడు ఎలక్ట్రీషియన్ వచ్చి పని చేసి పెట్టాడు, మనకు తెలిసిన వాడే ఇద్దరు డబ్బులు ఇవ్వకలేదు పర్వాలేదు పంపించేద్దాం అంటే వాడికి మనం రుణపడిపోయి ఉంటాం. అందుకని వాడు 10 రూపాయలు అడిగాడు అనుకోండి, 10 ఇచ్చి పంపించాలి, వీలైతే 11 ఇచ్చి పంపించాలి. అమ్ము 11 ఇవ్వటం ఏంటండి బాబు, 10 ఇస్తే చాలు కదా అంటే పోనీ 10 అన్నా ఇవ్వాలి అది. అంతేగాని బేరం ఆడి 5కి ఇవ్వడం కానీ లేకపోతే అసలు ఇవ్వకుండా మానేయటం కానీ చేయకూడదు. అపరిగ్రహము మహాత్ములు కూడా చేస్తారు, కానీ వాళ్ళు లక్షల లక్షలు తీసుకుంటారు డొనేషన్స్, అవి వాళ్ళు ఖర్చు పెట్టరు. వాళ్ళు ఏ కార్యక్రమం కోసం అయితే ఇవన్నీ సేకరిస్తున్నారో దానికోసం ఖర్చు పెడతారు, అప్పుడు అది కూడా అపరిగ్రహమే. మాతాజీ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము మొట్టమొదటిలో ఆవిడ కూర్చుంటే పక్కన గుట్టలు పోసి ఉండే డబ్బులు, గుట్టలు గుట్టు ఏంటి అంటే ఎవరన్నా వచ్చి మాట్లాడుతున్నాం 10,000 తెచ్చారు. ఆ కాలంలో 1,000 చాలా ఎక్కువ, ఇప్పుడు లక్షల్లాగా 10,000 తెస్తే ఆడబెట్టు అనేవారు, ఆడ పడేసేవాడు. కిందకి వెళ్ళి చెప్పు కౌంటర్లో 10,000 ఇచ్చారు, నీ పేరు చెప్పు రసీదు ఇస్తాను. అంతే తప్ప 10,000 అంటే దాంట్లో 10,000 పూర్తిగా ఉన్నాయా, 99,000 ఉన్నాయా, 9,500 ఉన్నాయా లెక్క వేసిన వాడు ఎవరు లేడు. 10,000 మాతాజీ అంటే అక్కడ పెట్టమని అనేవారు మాతాజీ, ఆయన కిందకి వెళ్ళి రసీదు రాసి తెచ్చుకునేవాడు. అంతే సింపుల్, ఎంత డబ్బు ఉండేది పక్కన అలా గుట్టలు గుట్టలుగా పోయి, అదంతా మరి అపరిగ్రహం కిందకు వస్తుందా అంటే అవన్నీ తీసుకెళ్ళి అశ్వమేధ యజ్ఞాలు చేయడానికి ఆశ్రమంలో ఎప్పుడు అందరూ ఫ్రీగా భోజనం చేస్తారు. డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇస్తారు, లేని వాళ్ళు లేదు, పుస్తకాలు ప్రింట్ చేయాలి, ఎక్కడ ఉందో కార్యక్రమం నడపాలి, వాటన్నిటికీ ఇవే ఖర్చు. అందుకని వాళ్ళు పర్సనల్గా ఏమి తీసుకోరు. అలాగే గురువుగారి జీవితంలో జరిగిన సంఘటన, మాతాజీ ఏం చేస్తారంటే బత్తాయి రసం తీసి టేబుల్ మీద పెడతారు, ఆయన కాస్త మొహం కడుక్కొచ్చి ఆయన నోట్లో పోసుకుంటారు మంచినీళ్ళు అనుకుని. లోపలికి వెళ్ళిన తర్వాత రుచి బట్టి అడుగుతారు, ఇదేంటి మంచినీళ్ళు కాకుండా వేరే పెట్టాడు, లేదు మీరు వాళ్ళు నీరసంగా ఉన్నారు అందుకని కాస్త బత్తాయి రసం తీసి వెంటనే ఆయన కక్కేసి అంటారు. ఎంతో కష్టపడి మన సమాజం డెవలప్ అవ్వడానికి కోసం, గాయత్రి పరివారి కోసం ఎవరో డొనేషన్ ఇస్తే దాంట్లోంచి తీసుకొచ్చి నాకు బత్తాయి రసం ఇస్తావా, కుదరదు, అపరిగ్రహం పాటించేవాడు అని చెప్పి వెంటనే వాంతి చేసేసుకుంటారు, చేసేసుకుని దాని తగ్గ పరిహారం చేస్తున్నానంటారు. అంత స్ట్రిక్ట్గా పాటించేవారు గురువు గారు అపరిగ్రహం. అది మన లైఫ్లో కూడా మనం సాధ్యమైనంత వరకు ఇవన్నీ పాటించాలి. అందుకని అహింస, సత్యము, ఆస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం ఇవన్నీ కూడా యాటిట్యూడ్. యాటిట్యూడ్ జాగ్రత్తగా గుర్తించుకోవాలి. మనం ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడూ సుఖంగా ఉంటాం, శుభ్రంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఇది ఎవరికి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసుకొని చూసుకోవాలి తప్ప ఇంకో రాగా అర్థం కాదు. ఇది అహింస ఎట్టి పరిస్థితుల్లో సరే ఇంకా చిత్రంగా ఉంటుంది. అహింస అంటే బాగా నిద్రపోతున్న వాళ్ళని కూడా లేపకూడదు, లేపితే అది హింస కిందకు వస్తుంది. ఎందుకంటే వాడు హాయిగా ఉన్నాడు, ఇప్పుడు మనం లేపితే వాడు హాయ్ అనేది పోయి హాయ్ అనుకుంటూ లేస్తాడు, కానీ వాడు చిరాకు పడుతూ ఉంటాడు. మరి పక్కన రైలుకి టైం అయిపోతుంది, వాడు లేపకపోతే రైలు పోతుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇందాక చెప్పుకున్నాం చూసారా, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, అలాగా ఓ ఈ టైం అయిపోతుంది లేకపోతే నువ్వు అవతల చాలా ముఖ్యమైన పని ఆగిపోతుంది, అందుకని లేవాల్సిందని అప్పుడు లేకపోతే అప్పుడు అహింస కాదు. ఏం పని లేదు అనుకోండి, వాడు శుభ్రంగా నిద్రపోతుంటే మనం వెళ్ళల్లా పిలిచి లేరా బాబు ఇంకా పేకాడుకుందండి, పతంజలి యోగసూత్రాలు విందు కానీ లే, ఈ పతంజలి యోగసూత్రాలు విందు కానీ లే అని కూడా లేపకూడదు. ఎందుకంటే వాడు నిద్రపోవడానికి సిద్ధంగా నిద్రపోతూ హాయిగా ఉన్నాడు. ఇదంతా కూడా ద వే ఆఫ్ లైఫ్, యాటిట్యూడ్ ఆఫ్ లైఫ్. మీ యాటిట్యూడ్ ఏంటండి ఈ విషయం మీద అని ఎవరినన్నా మన ఇంటర్వ్యూ చేశారనుకోండి, మన యాటిట్యూడ్ అంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ యాటిట్యూడ్ బాగలేదు అన్నాం అనుకోండి ఒకళ్ళు, అంటే ఏంటి, వాట్ వి మీన్ బై దట్ యాటిట్యూడ్, ఆ యాటిట్యూడ్ అంటే ఏ మనకు అర్థమవుతుందో. అలాగే ఈ అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం అనేవి ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా, అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళటం కాదు, యాటిట్యూడ్ మనం మనసులో తెచ్చుకోవాలన్నమాట. అది తెచ్చుకోవడం వల్ల మన జీవితంలో మార్పులు వస్తాయి, అంతే తప్ప వేరే రావు. ఇవి ఫస్ట్ 5. తర్వాత 5 ఏంటంటే నియమాలు. ఈ నియమాల్లో కానీ ఈ అపరిగ్రహం గురించి చెప్పుకున్నది సరే, అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యం, అపరిగ్రహం ఇవి ఎక్కడ ఉన్నా సరే పాటించి తీరాల్సినవి. దేశ కాలాలతోటి ఇవి బాధించబడవు, అంటే ఇండియాలో పాటించవచ్చు. ఇండియాలో కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే బాగా ఉంటుందండి. హరిద్వార్ వెళ్తే చలి అక్కడ, లేదా ఎండ ఎండ, ఓ మనం అక్కడ తినలేము, అక్కడ అసలు ఆవకాయ దొరకదు. ఇక్కడైతే చక్కగా అన్నీ తింటూ హ్యాపీగా చేసుకోవచ్చు, ఇలా ఉంటుంది అని కుదరదు. అక్కడైనా పాటించాల్సింది, రష్యా వెళ్ళినా పాటించాల్సింది, అమెరికా వెళ్ళినా పాటించాల్సింది, లేకపోతే లండన్, ఇంకా రకరకాల ఉన్నాయి దేశాలు, ఆస్ట్రేలియా లేదా ఆఫ్రికా, అక్కడ ఏమి దొరకం అనుకున్నాం తప్ప అక్కడ కూడా ఇవి పాటించి తీరాల్సిందే. అలాంటి మహావ్రతం అంటారు, సార్వభౌమ మహావ్రతం. సార్వభౌముడు అంటేనే అందరికీ హయ్యెస్ట్ కింగ్ అనమాట. ఈ వ్రతం ఎలాంటిదంటే వ్రతాలన్నింటిలోకి కింగ్, ఇప్పుడు చెప్పుకున్నది. ఇలాంటి హయ్యెస్ట్ వ్రతం ఏదైతే ఉందో, అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపగ్రహం అని చెప్పబడే యమము అనేది ఏదైతే ఉందో, దీన్ని సార్వభౌమ మహావ్రతం అంటారు. జాతి దేశకాల సమయావనచ్ఛిన్న సార్వభౌమ మహావ్రతం ఎప్పుడైనా పాటించాల్సిందే. ఇది ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే నియమం. నియమంలో మొట్టమొదటిది శుచి. శుచిగా ఉండడం అంటే ఫారినర్స్ ఏం చేస్తారంటే, ఫారినర్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఇండియన్స్ కూడా చేస్తున్నారు, కాళ్ళు కడుక్కోకుండా. పూర్వం నలుడి కథ చెప్పేవాడు. నలుడి కథ ఎందుకు చెప్పేవాడంటే, కలిపురుషుడు అసలు నలుడిని ఎందుకు పట్టుకున్నాడు అంటే, ఆయన పాసుకెళ్ళి కాళ్ళు కడుక్కుంటున్నా కూడా కొంచెం తడవలేదు, అంటే శుచిలో కొంచెం లోపం వచ్చిందన్నమాట. కలిపురుషుడు అంటే ఏం చెప్పుకున్నాం, దెబ్బలాటలు, కొట్లాటలు, విడిపోవటాలు, మనస్పర్ధలు. మనసు ఒకచోట ఉంటారు కానీ మనసులో కలవు. ఇది కలిపురుషుడి లక్షణాలు. ఎప్పుడైతే ఈయన కాళ్ళు కడుక్కున్నప్పుడు పూర్తిగా కాళ్ళు తడవలేదు, అప్పుడు కలిపురుషుడు ఆవహించాడు అతను ఆస్తులు. అదే యాక్చువల్గా చక్రవర్తి అన్నీ పోయాయి. చివరికి దేశ ద్రెమ్మరయ్యాడు, ఎవరు గుర్తుపట్టలేని స్థితిలో కురూపిగా అయిపోయాడు. భార్యకి రెండవ వివాహం అనౌన్స్ చేస్తారు, ఎందుకంటే ఈయన ఎలాగన్నా వస్తాడని. అప్పుడు కూడా చూసి బాధపడతాడు. మొత్తానికి మళ్ళీ నలదమయంతులు కలుస్తారు. ఈ కథ అంతట్లో ఏంటంటే శుచి అనేది అక్కడ లోపించినట్టుగా చెప్తారు. మొట్టమొదటి నియమంలో మొట్టమొదటి వచ్చింది శుచి. ఇప్పుడు చాలామంది ఫారెన్ వెళ్ళిన తర్వాత ఇండియా వచ్చింది, కాళ్ళు కడుక్కోకుండా ఉండేవాళ్ళని కూడా నేను చూసాను. బాత్రూమ్కి వెళ్తారు తప్ప కాళ్ళు కడుక్కోరు. ఇదేంటరా అంటే అమెరికాలో ఉండి వచ్చిన అలవాటు అయిపోయింది. ఆహా, మరి ఇండియాలో ఉండి అమెరికా వెళ్ళే కదా, అక్కడది అలవాటు ఎందుకు కావాలి? అక్కడ కాళ్ళు కడుక్కుంటే ఫంగస్ వచ్చేస్తుంది, అక్కడ కాళ్ళు కడుక్కుంటే ఇంకోటి ఏదో అయిపోయింది, ఏదో చెప్తారు. కుదరదు, అలా ఉండకూడదు. అలాగే బట్టలు వేసుకునేది ఇప్పుడు కొంతమంది రోజుల తరబడి ఒక్క వేసుకుంటారు, అలా ఉండకూడదు. స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని సాధన చేయాల్సి. ఒకవేళ బయటికి వెళ్ళడానికి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కువ డ్రెస్సెస్ లేకపోయినా పర్వాలేదు, కానీ సాధన చేసుకునేటప్పుడు, జపం చేసుకునేటప్పుడు ఎప్పుడూ ఫ్రెష్గా ఉతికిన బట్టలు కట్టుకోవాలి. తర్వాత మనస్సు కూడా శుచిగా ఉండాలి. ఇప్పుడు మనస్సు, వాక్కు, శరీరం మూడు ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. మంచి ఆలోచనలు రావాలి. ఎంతగానో బయటికి వెళ్ళిన వాడు ఏమైపోతాడు, వాడికి ఏదో అయిపోతుంది, ఇలాంటి ఆలోచనలు తప్పు. అలాగే రెండోది, మనకు అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ లోకా సమస్త సుఖినిభవంతో. శుభకామన ఏదైతే ఉందో అది మనసులో ఎప్పుడు అలా నడుస్తూ ఉండాలి. అలాగే మన కోరికలు కూడా మంచిగా ఉండాలి. కోరికలు చెడ్డ కోరుకోకూడదు. మీకు తెలుసు అలాంటి చిన్న చిన్న విషయాలు పడి మనం స్ట్రెస్ చేయట్లేదు. అలాగే ఫిజికల్గా కూడా నీట్గా ఉండాలి. గోల్డ్ పెంచుకోవడం, జుట్టు పెంచుకోవడం, హిప్పీల్లాగా తయారవడం ఇలాంటివి చేయకూడదు. మంచి బట్టలు వేసుకోవాలి, తెల్లటి బట్టలు వేసుకోవాలి. తెల్లటి బట్టలు ఇన్ ది సెన్స్ మనుస్మృతిలో ఉంటుంది, తెల్ల బట్టలు వేసుకోవాలి. వైట్ డ్రెస్ వేసుకుంటే ఏమవుతుందంటే సూర్యుడి కిరణాలు మొత్తం మనం స్వీకరించగలం, అది శౌచం. తర్వాత సంతోషంగా ఉంటుంది. సంతోషం అనేది దేనివల్ల వస్తుంది అంటే తృప్తి వల్ల వస్తుంది. అన్నదానంతో తృప్తిగా ఉంటే మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం. అది మన స్వభావం అయిపోవాలి. మనకి ఇష్టం లేని వాడు మన దగ్గరికి వచ్చినా కూడా మనం వాడితోటి నవ్వుతూ మాట్లాడగలం, సంతోషంగా మాట్లాడాలి. ఇది ఒక మెంటల్ యాటిట్యూడ్ అంతే తప్ప ఇది ఉంది లేదు అని ఏమి ఉండవు కదా. సంతోషం ఎప్పుడు అందరితో ఉంటే నిష్కపటంగా ఉంటాడు వాడు. ఎప్పుడూ సంతోషంగా ఉన్నవాడు మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడడు. కాబట్టి మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడుతున్నాడు అంటే సంతోషంగా లేడనే కదా. చాలా మనకు ఇలాంటి వాళ్ళు మనం మీట్ అవుతూనే ఉంటాం. అలాగే శౌచము, సంతోషము, తపస్సు. తపస్సు అంటే మాస్టర్ గురువుగారు ఇచ్చారేమని సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, విచార సంయమనము, అర్థ సంయమనము. సమయ సంయమనం అంటే టైం బాగా పాటించడం, 6 గంటలకంటే 6, 5 గంటలకంటే 7 కరెక్ట్గా ఆ టైంకే చేయాలి సమయ సంయమనం. తర్వాత ఇంద్రియ సంయమనం, మన ఇంద్రియాలని మనం అదుపులోకి ఉంచుకోవాలి. మనం ఏది చూడాలనుకుంటే అదే చూడాలి, అంటే ఈ కార్యక్రమాలకు సంబంధించినవి అన్నమాట. అలాగే వినాలంటే అదే, మన మీద మనకు పూర్తి అదుపు ఉండాలి ఇంద్రియాలని. తర్వాత విచార సమయం, మన ఆలోచనలు ఇష్టం వచ్చినట్టు పరిగెట్టకూడదు, వాటిని కూడా ఇవే ఆలోచించాలంటే అవే ఆలోచించాలి. చివరిలో డబ్బు ఖర్చు పెట్టడం గురించి అర్థ సమయం. ఈ శివా ప్రిన్సిపుల్ తపస్సు కింద వస్తుంది. అలాగే తపస్సు మానసిక వాచిక అని మళ్ళీ ఉంటుంది. మనసుతో తపస్సు ఏంటి, మంచి ఆలోచనలు చేయడం, ఆల్రెడీ ఒకసారి చెప్పుకుని మళ్ళీ అది వస్తుంది. అలాగే మంచి పనుల్లో గాయత్రి సద్బుద్ధిదాయిని, అది ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ సత్కర్మలు అనమాట. సద్బుద్ధిని సత్కర్మలుగా మనల్ని సన్మార్గం వైపు నడిపించేది ఏదైతే ఉందో అది గాయత్రి, అది తపస్సు అంటే. తపస్సు పేరుతోటి టార్చర్ చేసుకోకూడదు. నేను ఉపవాసం ఉన్నాను అవిచరణం కాదు, అది కూడా కృష్ణుడు ఒప్పుకోలేదు. సమత్వం యోగ వచ్చింది, అందుకని గురువుగారు కూడా నిర్జల ఉపవాసం అని కొన్ని చెప్తారు. జలం తీ అంటే నీళ్లు తీసుకోకుండా ఉండే ఉపవాసం, ఏమీ తిన, అది ఆరోగ్యం బట్టి ఆధారపడుతుంది. మనలో గాయత్రి మహావిజ్ఞాన్ చదివితే తెలుసు ఎన్ని రకాల తపస్సులు ఇచ్చారు. పళ్ళ రసాలు తాగి ఉండొచ్చు, పళ్ళు తిని ఉండొచ్చు, పుట్టి నీళ్లు తాగి ఉండొచ్చు, అసలు నీళ్లు తాగకుండా ఉండొచ్చు. అలాగే చాంద్రాయణ వ్రతం లాంటి, కృచ్ఛ చాంద్రాయణం లాంటివి చేస్తూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా తపస్సు కిందకి వస్తాయి. తర్వాత స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే చక్కటి మహాత్ములు రాసిన పుస్తకాలు మంచివి చదవడం, రామాయణ భారతం భాగవతం ఇలాంటివి చదువుకోవడం, అలాగే గురువు గారు మాతాజీ చేయడం చదవడం, లేదా ఇంకా మహాత్ములు చాలామంది ఉన్నారు వాళ్ళు జీవిత కథలు చదవడం, దాంట్లో మనం ఏమి నేర్చుకోవాలని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం, మనని మనం అధ్యయనం చేసుకోవడం, ఇవన్నింటితో పాటు. ఇప్పుడు యమనియమాలు చెప్పుకున్నాం అనుకోండి, ఏవో బాగున్నాయి అనకూడదు, అవి మనం పాటిస్తున్నావా లేదా చూసుకోవాలి. యమనియమాలు మనం పాటిస్తున్నావా లేదా అది ముఖ్యం తప్ప, యమనియమాలు వింటే చాలా బాగున్నాయో అనకూడదు, అనొచ్చు, కానీ మనకేం ఉపయోగం లేదు దానివల్ల, మనం పాటించాలి. తర్వాత ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం అంటే భగవంతుడు ఈ సర్వానికి అధిపతి, భగవంతుడే అందరికీ సృష్టికర్త, ఆయనే అన్ని, ఆయన్ని నేను శరణ కోరుతున్నాను అని చెప్పి ఓంకారాన్ని అంటూ వినాలి. అని ఓంకారం అంటున్నప్పుడు ఈ ఓంకారాన్ని 3 ప్రశ్నలు అయ్యాలి. ఈ ఓంకారం అనేటప్పుడు ఏంటంటే, అది ఓంకారం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది, అంటే నోట్లోంచి వస్తుందా, గొంతులోంచి వస్తుందా, హృదయంలోంచి వస్తుందా, ఎక్కడి నుంచి పుడుతుంది నాదం, అలాగే దీన్ని ఎవరు ఉచ్చరిస్తున్నారు, నేను ఉచ్చరిస్తున్నానా లేదా ఇంకెవరైనా ఉచ్చరిస్తున్నారా, అంటే పైకి అంటున్నారా. అలాగే 3వ పని ఏం చేయాలంటే వినాలి, ఎవరు అంటున్న ఓంకారం వాళ్ళు వినాలి. అంతేగాని పక్క వాళ్ళ ఓంకారం వినకూడదు, వినకూడదు కాదు, మన ఓంకారం మనకు వినబడేటట్టుగా మనం సాధన చేయాలి. ఒకవేళ గ్రూప్గా సాధన చేస్తుంటే అందరూ ఒకే టోన్లో ఒకే స్వరంలో ఓంకారాన్ని చేయాలి. అప్పుడేమవుతుందంటే మన వాక్కుతో ఏదైతే ఓంకారం మనం ఉచ్చరిస్తున్నామో ఆ ఓంకారంతో పాటు మనస్సు అలా అయిపోయి మనస్సు కూడా ఓంకారం అయిపోతుంది. నేను ఓంకారాన్ని అని మనకు అర్థమవుతుంది ఏదో ఒక రోజు చేయగా చేయగా. ఓంకారం అంటే పరం బ్రహ్మను. ఓంకారం చేస్తున్నప్పుడు ఈ ఓంకార శబ్దం ఎక్కడి నుంచి పుడుతోంది, ఈ ఓంకారాన్ని ఎవరు అంటున్నారు, అంటే కొన్ని రోజులు పోయేసరికి ఏమవుతుందంటే మనం అనకుండానే ఓంకారం అదే వస్తుంది. మరి మనం అంటలేదే ఓంకారం వస్తుంది ఏంటి అంటే, మనం అంటలేదంటే ముందర నుంచి మనం అను లోపల ఉంటాడు కదా అసలు వాడు, ఆయన అంటాడు అన్నమాట, ఓంకారం అంటరా బాబు అంటే మనకు ఓంకారం చెయ్యాలనిపిస్తుంది. అలాగే లోపల ఆయన నువ్వు గాయత్రి చేయరా బాబు అంటే మనకు కూడా గాయత్రి చెయ్యాలి అనిపిస్తుంది. ఇంకేదో సరస్వతి మంత్రం చెయ్యరా అంటే మనకు సరస్వతి మంత్రం చెయ్యాలనిపిస్తుంది. అందుకని మొట్టమొదట అనిపించేది ఎవరికంటే లోపల వాడికి, మనకు కాదు, ఆ లోపల వాడు అంటే మనం వాడు వాడే గురువు, ఇది చెయ్యి అని చెప్తాడు అనమాట. అప్పుడు మనం వెతుకుతుంటాం గాయత్రి మంత్రం మేము చేయకూడదండి, ఎవరన్నా దీక్షిస్తారా, మరి మేము చేయకపోతే అందరూ చేయమని చెప్తున్నారు ఇలాగా, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి పాపం వాళ్ళకి. దానికి ఆన్సర్ ఏంటంటే వాళ్ళ లోపల ఉన్నవాడు చేయమంటున్నాడు, అది చేస్తూ గాయత్రి మంత్రమైనా ఓంకారమైనా వేరే ఏదైనా కృష్ణ మంత్రమైనా రామ మంత్రమైనా అది ఎక్కడ పుడుతోంది అని ఒక ప్రశ్నతో దాన్ని చక్కగా వింటూ చేయాలి. అంటే గాయత్రి మంత్రం చేస్తుంది అనుకోండి, గాయత్రి మంత్రం ఎక్కడ నుంచి ఉద్భవిస్తుంది అంటూ ఒకసారి ప్రశ్న వేస్తాం. ఎవరు అంటున్నారు దీన్ని అని ప్రశ్న వేస్తాం. ఈ రెండు ప్రశ్నలు వేసుకుని ఆ అంటున్న గాయత్రి మంత్రాన్ని మనం మన చెవులతో మనసులో చేసినా కూడా వినిపిస్తున్నాం. అలా మెల్లిగా చేసినాము, ఫాస్ట్గా చేసిన, ఇంకా మెల్లిగా చేసిన, గురువు గారిలాగా సామవేద పద్ధతిలో పాటలు పాడినట్టు పాడిన, అది ఈ మూడు దానికి పాటిస్తూ చేయాలి. అలాంటి ఓంకార స్వరూపుడు, అలాంటి గాయత్రి స్వరూపుడు, అలాంటి లేకపోతే రామ మంత్రం ఏదైతే ఉందో రామమంత్రం రామస్వరూపుడు, లేకపోతే కృష్ణ స్వరూపుడు అయిన పరమాత్మకి నేను శరణు, ఆయనే నాకు దిక్కు అని భావనతోటి ఆయన నాకు దిక్కు, నన్ను నడిపించాలి అని చెప్పి మనం ఏదైతే జపం చేస్తామో అది ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానానికి పతంజలి యోగ సూత్రాల్లో ఇచ్చింది ఓంకారాన్ని ఉచ్చరించడం. ఓంకారం ఎక్కడ పుడుతోంది, ఓంకారం ఎవరంటున్నారు, ఓంకారం అంటూ వినాలి. ఇది చేయటం వల్ల మనం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన చేతనత్వం ఏమవుతుందంటే ఓంకారంలో ఒకటైపోతుంది. అది యమనియమాలు అంటే ఈ యమనియమాలు పాటిస్తూ తర్వాత ఆసనాలు ప్రజ్ఞాయోగం అని గురువుగారు ఇచ్చారు. దాంట్లో కొన్ని ఆసనాలు ఇచ్చారు, ఆ ఆసనాలు చాలు, మొత్తం చాలా 84 రకాల ఆసనాలు. దాంట్లో ఈ 12 ఎన్నో చాలు అని ఇచ్చారు, అవి చేయటం. అలాగే ప్రాణాయామం, ప్రాణాయామం గురించి చెప్పుకున్నాం. స్లోగా మెల్లిగా జెంటిల్, స్లో జెంటిల్ యూనిఫామ్ బ్రీత్, మెల్లిగా పీల్చుకోవాలి, నెమ్మదిగా పీల్చుకోవాలి, ఎక్కడ జర్క్స్ లేకుండా సావధానంగా సాఫీగా పీల్చుకోవాలి, వదలాలి అంతే. పీల్చడం వదలాలి అంతే చేయాలి తప్ప లోపల ఆపడం, మళ్ళీ వదిలేసిన తర్వాత మళ్ళీ పీల్చుకోకుండా కాసేపు ఆపడం, ఇలాంటి కుంభకాలు చేయకూడదు. కుంభకం స్వతసిద్ధంగా రావాలి. ఎప్పుడైతే స్వతసిద్ధంగా కుంభకం వచ్చిందో అప్పుడు మన మనస్సు చంచలంగా ఉన్నది కాస్త నిశ్చలమైపోతుంది. చెంచల మనస్సు ఏది పట్టుకోలేదు, నిశ్చలంగా ఉన్న నీళ్ళల్లో ఎలాగైతే చంద్రుడు అలాగే నక్షత్రాలు అన్నీ ప్రతిఫలిస్తాయో అలాగే మన మనస్సు కూడా నిశ్చలమైతే భగవంతుడు ప్రతిఫలిస్తాడు. ఎంత నిశ్చలంగా ఎంతసేపు మనస్సు ఉంటుందో అంత గాఢంగా భగవంతుడు ఎంటీ మైండ్లో ఉంటాడు. ఎంటీ మన మనసుని శూన్యం చేసేయాలన్నమాట. శూన్యం చేసేయడం అంటే ఊపిరి ఆగిపోతుంది, ఆనంతరది మనం ఆపడం కాదు. మనం అంతా మనం ఆపితే ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఊపిరి ఆడకుండా కొట్టేసుకుంటాం, అవి బాబు గాలి పెళ్తారు కాదు, ఆయాసం వచ్చింది. ఆ పనులు చేయకూడదు. శ్వాస ద్వారా అంటే ప్రాణాయామం ద్వారా దీన్ని సాధించవచ్చు. అలాగే జపం చేస్తున్నా కూడా శ్వాస ఆగిపోతుంది, మనస్సు ఆగిపోతుంది, జపం కూడా ఆగిపోతుంది. అప్పుడు కూడా మనం మనస్సు చంచల స్థితి నుంచి నిశ్చల స్థితికి వచ్చినట్లు గాలి అస్సలు రాని చోట దీపం వెలిగించి పెడితే ఎలా చక్కగా నిటారుగా వెలుగుతుందో అలాగ మన చేతనత్వం భగవంతుడి వైపు ఉంటుంది చంచలం లేని మనస్సు స్థితిలో. ఇవన్నీ కూడా మనకు యమనియమాల ద్వారా అందుతాయి. అలాగే ఆసనం తర్వాత ప్రాణాయామం అనే దాని దగ్గర ఇవి మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ చేస్తూ గాయత్రి మంత్రం చేయమంటారు. గురువుగారు కూడా ఇదేం చెప్పకుండా చేయలేదు, ఇవన్నీ చెప్పే గాయత్రి మంత్రం చేయమన్నారు. మరి గాయత్రి మహాజ్ఞానంలో ఇవన్నీ ఉన్నాయంటే అన్నమయ కోశ సాధన, ప్రాణమయ కోశ సాధన, మనోమయ కోశ సాధన వాటిలో వస్తాయి. అందుకని జాగ్రత్తగా అవన్నీ చూసుకుంటూ ఇలాంటి విషయాలు మనంతరి మనం మనకి మనమే జడ్జ్ చేస్తుంది ఎంత బాగా చేసుకున్నాం అనేది బేరీజ్ వేసుకుంటూ ఈ ప్రయాణంలో అందరూ చక్కగా సుశిక్షితులై బాగా చక్కగా ప్రాక్టీస్ చేసుకుని మీరందరూ కూడా మాస్టర్ గారు కోరుకున్నట్టుగా అలాగే పరమవందని మాతాజీ పరమ పూజ గురుదేవులు కోరుకున్నట్టుగా మనందరం కూడా ప్రజ్ఞాపుత్రులు అవుతాం. ప్రజ్ఞాపుత్రుల ద్వారానే నూతన యుగ పరివర్తన జరుగుతుంది. అది గురువు గారి యొక్క ఆలోచన. ఆ నూతన యుగ నిర్మాణం చేయడానికి కావాల్సిన అర్హతలన్నీ సంపాదించడం. ఇది విన్న తర్వాత మీ దగ్గర కనుక వాటామై పుస్తకం ఉంటే చదవండి ఒకసారి. వాటామైలో ఫస్ట్ చాప్టర్ వదిలేస్తే మిగతా 3 చాప్టర్లు ఉంటాయి. దాంట్లో మనకు మనస్సు గురించి చెప్తారు. ప్రవృత్త మనస్సు, ప్రబుద్ధ మనస్సు, ఆధ్యాత్మిక మనస్సు. ఆధ్యాత్మిక మనస్సు ఉన్నవాళ్ళే ఇది చదువుతున్నారు, పుస్తకం ఉన్నారు. అలాగే ఆధ్యాత్మిక మనస్సు ఉన్నవాళ్ళే ఇప్పుడు చెప్పుకున్నాను కూడా వింటున్నారు. కానీ వాళ్ళల్లో కూడా ప్రవృత్త మనస్సు, ప్రబుద్ధ మనస్సు కూడా ఉంటాయి. ఈ ప్రవృత్త మనస్సు అంటే మనకు ఎప్పుడూ ఉన్న అలవాట్ల ప్రకారం అన్ని పనులు చేస్తాం. అది మనలో జన్మజన్మల నుంచి ఉన్న పేరుకుపోయిన మంచి చెడు అన్ని అక్కడే ఉంటాయి. రెండోది ప్రబుద్ధ మనస్సు, కొంచెం ఆలోచించడం, మంచి చెడు అని నిర్ణయాలు తీసుకోవడం. తర్వాత ఆధ్యాత్మిక మనస్సు, దీంట్లో ప్రేమ, దయ, కరుణ, సేవ, మైత్రి ఇలాంటివి భగవత్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ సల్లక్షణాలు అన్నీ దాంట్లుంటాయి. మనలో ఈ సాధన చేసుకుంటున్నప్పుడు ప్రవృత్త మనస్సు, ప్రబుద్ధ మనస్సు, ఆధ్యాత్మిక మనస్సు మొత్తం కూడా సవితామయమైపోవాలి అనుకోవాలి. అనుకుంటూ ధ్యానం చేసుకోవాలి, అనుకుంటూ జపం చేసుకోవాలి. ఇవి అన్నీ దృష్టిలో పెట్టుకొని చక్కగా అందరం అభివృద్ధిలోకి వచ్చి గురువు గారు కోరుకున్నంత వాళ్ళు అవ్వాలని ఆశిస్తూ, మే ద పవర్ ఆఫ్ వన్ లైట్ ఫోర్ టు ద గ్రూప్ ఆఫ్ ఆల్ వరల్డ్ సర్వర్స్, మే ద లవ్ ఆఫ్ వన్ సోల్ క్యారెక్టరైజ్ ద లైఫ్స్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ టు ఎయిడ్ ద గ్రేట్ వన్స్, మే ఐ ఫుల్ఫిల్ మై పార్ట్ ఇన్ ద వన్ వర్క్ విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ హామ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్. ఐ ఆమ్ కనెక్టెడ్ విత్ ఆల్ ద గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అండ్ ద మాస్టర్స్ స్టాండింగ్ బిహైండ్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయన్ మార్గేణ మహిం మహిం గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సంస్థాభి లోకా సమస్త సుఖినో.